ఈ పని ప్రజల కొరకు కానట్లయితే చాలా బాగుంటుంది అని చెప్పిన పాస్టర్ గారిని గూర్చిన పాత హాస్యమును మీరు వినే ఉంటారు అని ఖచ్చితముగా నేను ఆశిస్తున్నాను. సరే, జీవితములో అనేక కోణములలో ఈ విధముగానే ఉంటుంది. జీవితము అనేది మనము వ్యవహరించవలసిన వ్యక్తుల కొరకు కాకపోతే అది చాలా బాగుంటుంది. కానీ వాస్తవం ఏమిటంటే మనము ప్రజల నుండి దూరముగా ఉండలేము. జీవితము అనేది మన చుట్టూ ఉన్న ఇతరులతో ముడిపడియున్నదిగా రూపొందించబడింది. మరియు పాత నిబంధన ప్రవక్తల విషయంలో కూడా ఇలానే జరిగింది. వారు ప్రజలతో కూడా వ్యవహరించారు. ఈ కారణమును బట్టి ఈ పాఠమునకు మనము నిబంధన ప్రజలు అను పేరు పెట్టాము. మనము మూడు అంశములను పరిశీలించుదాము. మొదటిగా, నిబంధనలో మానవాళి అనగా దేవునికి మరియు ప్రజలందరికీ మధ్యనున్న నిబంధన సంబంధమును పాత నిబంధన ప్రజలు ఎలా చూశారు. రెండవదిగా, నిబంధనలో ఇజ్రాయేలు అనగా నిబంధన సంబంధము ద్వారా ఇజ్రాయేలు ప్రజలకు ఎటువంటి ప్రత్యేక పాత్ర ఇవ్వబడింది. మరియు చివరిగా, నిబంధన సమాజములో రక్షణ. సమస్త మానవాళి దేవునితో కలిగి ఉన్న నిబంధనను పాత నిబంధన ప్రవక్తలు ఏ విధముగా అర్థము చేసుకున్నారో మొదటిగా చూద్దాము. ప్రజలను గూర్చి మనకు తెలిసిన ఒక విషయం ఉన్నదంటే అది వారు ఒకరికొకరు భిన్నముగా ఉంటారు. మనము వివిధ సంస్కృతుల నుండి వచ్చాము మరియు మనము వివిధ వ్యక్తిత్వములు కలిగిన వారము. అయితే అదే సమయంలో ప్రజలందరిలో సాధారణమైన కొన్ని విషయములు ఉన్నాయని మనకు తెలుసు. మనందరికీ ఆకలి వేస్తుంది. మనందరికీ స్నేహితుడు అవసరము. మనందరము సుంకము చెల్లిస్తాము. అయితే ప్రజల విషయంలో కూడా ఇది నిజమయ్యున్నదని ప్రవక్తలకు తెలుసు. భూలోకములో ఉన్న వివిధ దేశములను ప్రభువు వివిధ రకాలుగా చూస్తాడు అని వారు అర్థము చేసుకున్నారు. ఎందుకంటే దేవుడు ఇజ్రాయేలును తన ప్రత్యేకమైన ప్రజలుగా ఎన్నుకున్నాడు. అయితే అదే సమయములో దేవుడు భూలోకములోని సమస్త దేశములతో కూడా నిబంధన చేశాడని ప్రవక్తలకు తెలుసు. మన పాఠములోని ఈ భాగములో మనము ఈ సార్వత్రిక నిబంధనను మరియు ప్రవక్తలు ఈ నిబంధనలను భూలోకములోని దేశాలకు ఎలా ప్రస్తుతించారో పరిశీలించబోచున్నాము. వివిధ క్రైస్తవ సమూహములు నిబంధనలను వివిధ రకాలుగా పరిశీలిస్తున్నప్పటికీ అనేక క్రైస్తవ సంప్రదాయాలు పాత నిబంధనలోని 5 ప్రధానమైన నిబంధన సంఘటనలను చూశారు అని చెప్పడం మంచిగా ఉంటుంది. ముఖ్యముగా ఈ సంఘటనలు బైబిల్ చరిత్రను రూపుదిద్దాయి. 5 వేర్వేరు సందర్భములలో దేవుడు తనకు మరియు తన ప్రజలకు మధ్య ప్రతినిధుల ద్వారా నిబంధనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ప్రతినిధులు ఎవరనగా ఆదాము, నోవహు, అబ్రహాము, మోషే మరియు దావీదు. పాత నిబంధన గ్రంథములోని మొదటి 2 నిబంధనలు అనగా ఆదాము మరియు నోవహుతో చేయబడిన నిబంధనలు ఇతర వాటికంటే భిన్నముగా ఉన్నాయి. ఎందుకంటే అవి సార్వత్రిక నిబంధనలు. ఇవి దేవునికి మరియు సమస్త మానవాళికి మధ్య స్థిరపరచబడిన నిబంధనలు. ఇవి నిర్దిష్టమైన ప్రజలకు కాదుగాని సమస్త ప్రజలకు ఇవ్వబడినవి. ఇవి దేవునికి మరియు అన్ని తరములలో జీవించే ప్రతి మానవునికి మధ్య శాశ్వతమైన నిబంధనను స్థాపించాయి. పాత నిబంధన ప్రవక్తలు దేవుని యొక్క నిబంధన ప్రతినిధులుగా పనిచేయునప్పుడు ఈ సార్వత్రిక నిబంధనలు వారికి ముఖ్యమైన వేదాంత దృక్పథములను అందించాయి. ఈ సార్వత్రిక నిబంధనలను మనము విశదీకరించుచుండగా మనము 2 విషయములను పరిశీలించుదాము. మొదటిగా, ఈ సార్వత్రిక నిబంధనల యొక్క కేంద్రమైన విషయములు ఏమిటి. రెండవదిగా, ప్రవక్తల పరిచర్యలు ఈ నిబంధనల మీద ఎలా ఆధారపడి ఉన్నాయి. ఆదాము మరియు నోహులతో చేసిన నిబంధనల యొక్క కేంద్రమైన విషయములను మొదటిగా పరిశీలించుదాము. దేవుడు ఆదాముతో చేసిన నిబంధన బైబిలులోని మొదటి నిబంధన అయ్యున్నది. ఇప్పుడు ఈ నిబంధనను సాంప్రదాయంగా క్రియలను గూర్చిన నిబంధన అని పిలుస్తారు. మన రోజులలో చాలామంది వేదాంత పండితులు దీనిని నిబంధన అని కూడా పిలువకూడదు. మరియు ఖచ్చితంగా చెప్పాలంటే నిబంధన అను పదమును ఆదికాండం 1-3 అధ్యాయములలో ఉపయోగించలేదు అని చెబుతారు. అదేవిధముగా ఆదాముతో చేసిన ఈ నిబంధనలో క్రియల కంటే మించినవి ఉన్నవి. దేవుడు తనకు మరియు ఆదాముకు మధ్య చేసిన దానిని అమరిక అని మాట్లాడడం బహుశా ఉత్తమముగా ఉంటుంది. అయితే ఆదాము కాలములో బైబిల్ చరిత్ర అంతటిలో అమలులో ఉన్న కొన్ని ఆధారములను దేవుడు స్థాపించాడు. ఆదాము కాలములో కనీసం 3 ఆధారములు స్థాపించబడ్డాయి. ఇవి బైబిల్ చరిత్ర అంతటా స్థిరముగా ఉంటాయి. ఈ ఆధారములు ఏమనగా మానవుని యొక్క బాధ్యత, మానవుని యొక్క అవినీతి మరియు మానవుని యొక్క విమోచన. మొదటిగా, ఆదాము కాలములో దేవుడు మానవుని యొక్క బాధ్యతను నిర్దేశించాడు. దేవుడు ఈ లోకములో మానవాళిని తన స్వరూపములో సృజించాడు. మరియు ఆదికాండము 1:26 వచనములో మానవులను గూర్చి దేవుడు మొదటిగా మాట్లాడినప్పుడు ఆయన ఈ మాటలను పలికాడు. మన స్వరూపమందు చేయుదము ఏలుదురుగాక. మానవులందరూ దేవుని స్వరూపులు గనుక ఈ లోకములో తన రాజ్యమును సూచించవలసిన బాధ్యత గలవారిగా ఉన్నారు. మానవులు భూమి యొక్క ప్రతి భాగమంతటను దేవునిని గౌరవించే మార్గములలో జీవించాలి. మరియు లేఖనములోని ప్రతి ఇతర భాగములతో పాటుగా ప్రతి దేశములోని ప్రజలందరూ ఆదాము కాలములోని ఈ పవిత్రమైన బాధ్యతను స్వీకరించారని ప్రవక్తలు అర్థము చేసుకున్నారు. అంతేకాకుండా మానవులందరూ అవినీతికి గురయ్యారని ఆదాముతో చేసిన నిబంధన కూడా స్థాపించింది. బైబిల్ యొక్క చరిత్ర అంతా స్పష్టముగా వివరించినట్లు ఆదికాండము 3వ అధ్యాయంలోని సంఘటనలు ఆదాము మరియు హవ్వ జీవితములకు భిన్నమైనవి కావు. రోమీలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం బోధిస్తున్నట్లుగా ఆదాము పాపము వలన సమస్త మానవాళి పాపులుగా మారి దేవుని ఎదుట తీర్పులు నిలబడతారు. ప్రపంచ దేశములు తమ సృష్టికర్తను మరచి ఆయన స్వరూపులుగా తమకు అప్పగించబడిన బాధ్యతలను మరచారని విషయమును పరిశీలించుటకు ప్రవక్తలు చాలా దూరం చూడవలసిన అవసరం లేదు. అంతేకాకుండా ఆదాముతో చేసిన నిబంధన కూడా మానవాళికి విమోచన నిరీక్షణను స్థాపించింది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనములో ఆదాము మరియు హవ్వలను శోధించిన సర్పమును దేవుడు శపించాడు. ఒక దినమున స్త్రీ సంతానము సర్పం యొక్క తలను చితకద్రొక్కుతుంది అని అక్కడ ఆయన వాగ్దానము చేశాడు. తుదకు చెడు మరియు మరణము మీద విజయము భూమి మీద ఉన్న ప్రతి దేశమునకు వస్తుంది అని పాత నిబంధన ప్రవక్తలు అర్థము చేసుకున్నారు. మానవుని యొక్క బాధ్యత అవినీతి మరియు విమోచన అను ఈ ప్రాథమిక ఆధారములు చరిత్ర అందంతటా దైవిక మానవ పరస్పర సంకర్షణల నిర్మాణములను స్థాపించాయి. అవి సమస్త మానవాళికి విస్తరిస్తాయి. దేవుడు మరియు నోవహు మధ్య జరిగిన 2వ సార్వత్రిక నిబంధన యొక్క ప్రధాన విషయాలను ఇప్పుడు మనము చూద్దాము. సులభంగా చెప్పాలంటే ఆదాము నిబంధన యొక్క నిర్మాణములను దేవుడు మరింత విస్తృతపరిచాడు. కానీ భౌతిక విశ్వము విషయంలో స్థిరత్వము అను లక్షణమును జోడించాడు. జలప్రలయం తరువాత పాపము చేసిన ప్రతిసారి వెంటనే శిక్షించను అనుటకు నిరూపణగా దేవుడు తన ధనుస్సును మేఘాలలో ఉంచాడు. బదులుగా దేవుడు ఒక క్రొత్త ఆజ్ఞను వాగ్దానము చేశాడు. ఈ ఆజ్ఞలో ఆయన తన పాపముల విషయములో సహనముతో ఉంటాడు. ఆదికాండ 8వ అధ్యాయం 22వ వచనములో దేవుడు ప్రకటించినట్లుగా భూమి నిలిచియున్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతకాలములను రాత్రింబగళ్ళును ఉండక మానవని తన హృదయములో అనుకునెను. ప్రాకృతిక స్థిరత్వమును గూర్చిన ఈ వాగ్దానమును దేవుడు ఎందుకు చేశాడు? ఆయన యొక్క ముఖ్య ఆలోచన ఏమిటి? నోవహు కాలములో ఇవ్వబడిన విశ్వము యొక్క స్థిరత్వమునకు కనీసము 2 ప్రధానమైన కారణములు ఉన్నాయి. మొదటిగా దేవుడు మానవాళి పట్ల తన సహనమును కనుపరచాడు. ఈ కారణము న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్ ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనమును అనువదించిన విధానములో స్పష్టమవుతుంది. అప్పుడు యెహోవా, ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. దేవుడు మానవుల యొక్క సమస్త భ్రష్టత్వమును గుర్తించాడని మరియు మనము పాపము చేసిన ప్రతిసారి ప్రపంచమును నాశనము చేయకుండా మన ఎడల సహనము కలిగి ఉండుటకు నిశ్చయించుకున్నాడని ఈ వచనము మనకు తెలియజేస్తుంది. నోవహు నిబంధనలో ప్రకృతి స్థిరత్వమును గుర్చిన 2వ ఉద్దేశము కూడా స్పష్టముగా కనిపిస్తుంది. ఆయన స్వరూపములుగా పనిచేయు మానవ విధిని మనము నెరవేర్చున్నట్లు దేవుడు మనకు క్రమమైన ప్రపంచమును ఇచ్చాడు. జలప్రలయము తరువాత దేవుడు నోవహుతో అనగా జనములకు తండ్రితో మాట్లాడుతూ ఆదికాండం 9వ అధ్యాయము 1 మరియు 3 వచనాలలో ఈ మాటలను పలికాడు. ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, వాటిని మీకిచ్చియున్నాను. ఆదికాండం 1వ అధ్యాయములో తాను మొదట ఆదాముతో మాట్లాడిన మాటలను ఆధారము చేసుకుని సమస్త దేశములకు ఇవ్వబడిన తన స్వరూపులుగా పనిచేయవలసిన బాధ్యతను దేవుడు మరొకసారి ధృవీకరించాడు. కాబట్టి దేవుడు సహనము కలిగి ఉంటానని మరియు మానవాళికి స్థిరమైన ప్రపంచమును ఇస్తానని వాగ్దానము చేసినట్లు మనము చూస్తాము. తద్వారా భూమి మీద ఉన్న సమస్త దేశములు ఆయన స్వరూపులుగా పనిచేస్తారు. బైబిల్లోని మొదటి నిబంధనలలోని ముఖ్యమైన విషయాలు పోలికలు కలిగినవిగా ఉన్నాయి. దేవుడు ఆదాముతో చేసిన నిబంధనలో బాధ్యత, అవినీతి మరియు విమోచన అను ఆధారములను స్థాపించాడు. నోవహుతో ఆయన దైవికమైన సహనము మరియు దేవుని స్వరూపులుగా మన యొక్క మానవ విధిని పునరుద్ఘాటించుటతో పాటుగా ఈ సూత్రములను కొనసాగించాడు. ఇప్పుడు మనము రెండవ ప్రశ్నను అడగాలి. పాత నిబంధన ప్రవక్తల యొక్క పరిచర్యలు ఈ సార్వత్రిక నిబంధనల మీద ఎలా ఆధారపడతాయి? ఇప్పుడు పాత నిబంధన ప్రవక్తలు ఆదాము మరియు నోవహులను పదే పదే ప్రస్తావించరు అనే విషయమును మనం ఒప్పుకోవాలి. చాలా వరకు ఆదాము మరియు నోవహుతో చేయబడిన నిబంధనల నుండి పొందిన వేదాంతపరమైన దృక్పథముల మీద పాత నిబంధన ప్రవక్తలు ప్రకటించిన విషయములు ఆధారపడి ఉండినవి. బహుశా అన్యదేశముల పట్ల వారి యొక్క ఆసక్తి విషయములో దేవుని యొక్క నిబంధన ప్రతినిధులుగా పాత నిబంధన ప్రవక్తలు చాలా వరకు తమ యొక్క దృష్టిని ఇజ్రాయేలు దేశము మీద ఉంచారు. కానీ ప్రపంచంలోని అన్య దేశములకు కూడా వారు ప్రతినిధులుగా ఉండేవారు. యిర్మీయా గ్రంథము 1:5 పరిచర్య చేయుటకు దేవుడు యిర్మీయాను మొదటిగా పిలిచినప్పుడు ఈ విధముగా చెప్పాడు. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. వారు ఆదాము మరియు నోవహుతో చేయబడిన సార్వత్రిక నిబంధనలకు ప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి ప్రవక్తలు తరచుగా అన్యరాజ్యములతో మాట్లాడేవారు. రాజ్యముల ఎడల ప్రవక్తలు కలిగియుండిన ఆలోచన రెండు దిశల మీద దృష్టి పెట్టింది. మొదటిగా ప్రవక్తలు సాధారణముగా రాజ్యముల యొక్క పాపములను ఎత్తిచూపారు మరియు వారి మీదకి దేవుని తీర్పు వస్తుందని బెదిరించారు. ఉదాహరణకు ఉబద్యా గ్రంథమంతా ఎదోము యొక్క పాపములను ఎత్తిచూపుటకు మరియు దైవిక తీర్పును ప్రకటించుటకు అంకితము చేయబడింది. అతడు నినవే పట్టణమునకు ప్రవక్తగా పరిచర్య చేశానని యోనా నివేదించాడు. అష్షూరుకు విరోధముగా దేవుని తీర్పును గూర్చి నహూము గ్రంథము చెబుతుంది. ఇతర గ్రంథములలోని ఎక్కువ భాగములు ఇజ్రాయేలుగాక మిగిలిన రాజ్యముల మీదకి వచ్చి యెహోవా ఉగ్రతను గూర్చి మాట్లాడతాయి. ప్రజలందరూ పాపులు మరియు దేవుని తీర్పుకు పాత్రులు అని ప్రవక్తలు నమ్మినట్లు అనేక వాక్యభాగములు స్పష్టం చేస్తాయి. ప్రవక్తలు రాజ్యములను ఉద్దేశించి మాట్లాడిన విషయములలో తీర్పు అను అంశము ముఖ్యమైనదిగా ఉన్నప్పటికీ మనం రెండవ అంశమును కూడా జ్ఞాపకము చేసుకోవాలి. అది రాజ్యములకు విమోచన. భూమి మీదనున్న రాజ్యములకు వచ్చు భవిష్యత్ కాలపు ఆశీర్వాదములను గూర్చి ప్రవక్తలు తరచూ మాట్లాడారు. వారి దృక్కోణములో ప్రతి జనము మరియు భాషకు భవిష్యత్తులో విమోచన కలుగుతుంది అను నిరీక్షణ ఉంది. కేవలము ఒక రాజ్యము మాత్రమే పాపము మరియు మరణపు ఉచ్చులో నుంచి తప్పించబడాలి అనున్నది దేవుని ప్రణాళిక కాదు. బదులుగా మానవాళి కొరకైన ఆయన యొక్క వాస్తవిక ప్రణాళికకు నెరవేర్పుగా దేవుడు ఎల్లప్పుడూ ప్రతి జనములోని ప్రజలను విమోచించాలని ఉద్దేశించాడు. ఈ కారణము చేత ఇజ్రాయేలు చెర నుండి విమోచించబడు గొప్ప ఆశీర్వాదపు దినపు కొరకు మాత్రమే ప్రవక్తలు ఎదురు చూడలేదు. బదులుగా అన్యజనులలో చాలామంది చెర నుండి విమోచించబడి ఈ గొప్ప విమోచనలో పాలు పొందుతారు. ఉదాహరణకు యెషయా గ్రంథం 25:6-8 ఒకానొక దినమున భవిష్యత్తులో ఇలా ఉంటుంది అని ప్రవక్త ప్రకటించాడు. సైన్యములకధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. మరెన్నడూనూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. యిర్మీయా గ్రంథము 3:17 ఇటువంటి అంశమే కనిపిస్తుంది. జనములన్నీయు తమ దుష్ట మనసులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యెహోవా నామమును బట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడివచ్చెదరు. దేవునికి వ్యతిరేకముగా చేసిన తిరుగుబాటును గూర్చి అన్యజనులు కూడా పశ్చాత్తాపపడే దినము రాబోతుంది అని చాలామంది ప్రవక్తలు ప్రకటించారు. వారు ఇజ్రాయేల్ యొద్దకు వచ్చి దైవిక తీర్పు నుండి రక్షణను పొందుతారు. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే క్రీస్తు సువార్త ప్రపంచమంతటా వ్యాపించింది అనుదానిలో ఈ వాగ్దానము నెరవేర్చబడిందని క్రైస్తవులముగా మనకు తెలుసు. సర్వజనుల యొద్దకు వెళ్లమని క్రీస్తు అపోస్తులులకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు భూమి మీద ఉన్న రాజ్యముల విషయములో పాత నిబంధన ప్రవక్తలు కలిగి ఉన్న భావార్థక నిరీక్షణలను ఆయన నెరవేర్చుచుండెను. ఆదాము మరియు నోవహు కాలములో సమస్త జనులకు విస్తరించే సార్వత్రిక నిబంధనలను దేవుడు చేశాడు అని మనము చూస్తాము. ప్రపంచమంతటికీ రాజైన దేవుని ప్రతినిధులుగా దేవునికి వ్యతిరేకముగా దేశములు తీవ్రముగా ఉల్లంఘించిన విషయముల మీద పాత నిబంధన ప్రవక్తలు దృష్టి పెట్టారు. ఒక దినమున దేవుడు భూమి మీద ఉన్న ప్రతి జనమును ప్రతి వంశములోని ప్రజలను విడిపిస్తాడని కూడా వారు ప్రకటించారు. ఆదాము మరియు నోవహు ద్వారా దేవుడు ప్రజలందరితో నిబంధన చేశాడు అని ఇప్పటికే మనము చూశాము. దేవుని యొక్క ప్రత్యేకమైన నిబంధన జనులుగా ఇజ్రాయేలును గూర్చి ఇప్పుడు మనము చూడబోతున్నాము. దేవుడు ఇజ్రాయేలు రాజ్యముతో ఎటువంటి నిబంధనలు చేశాడు? మా కుటుంబము సెమినరీ విద్యార్థులకు తరచూ విందు ఏర్పాటు చేస్తుంటుంది. కానీ కొన్నిసార్లు జాబితా చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిని మేము స్వయంగా పిలువము. బదులుగా కొంతమంది విద్యార్థులను ఎన్నుకుంటాము మరియు వారు ఇతరులను పిలుస్తారు. అనేక సందర్భములలో ఇజ్రాయేలుతో దేవుడు ఈ విధముగానే చేశాడు. వారు ఆయన ఎన్నుకునిన ప్రజలు మరియు ఆయన ఇజ్రాయేలును ప్రత్యేక నిబంధనల ద్వారా తన యొద్దకు పిలిచాడు. తద్వారా ఇజ్రాయేలు ఇతర ప్రజలందరికీ పరిచర్య చేశారు లేదా ప్రజలందరినీ దేవుని యొద్దకు పిలిచారు. దేవుడు ఇజ్రాయేలుతో మూడు ప్రధానమైన నిబంధనలు చేశాడు అని మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది. ఆయన అబ్రహాము, మోషే మరియు దావిదులతో నిబంధనలు చేశాడు. ఈ ప్రతి నిబంధన కేవలము దాని సొంత రక్షణ కొరకు మాత్రమేగాక భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం యొక్క రక్షణ కొరకు ఇజ్రాయేలును ప్రత్యేకమైన మార్గములలో సిద్ధపరిచింది. ముందుగా అబ్రహాముతో చేసిన నిబంధనను చూద్దాము. దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన ప్రత్యేకమైనది, ఎందుకంటే దేవుని యొక్క కృపగల విమోచనను ప్రపంచమంతటికీ తీసుకువెళ్లే కుటుంబముగా ఇజ్రాయేలును ఇది మొదటిగా గుర్తించింది. వారు దీనిని ఏ విధముగా చేయవలసి ఉండెను? యెహోవాతో విమోచన నిబంధనలో నివసించుట ద్వారా. అబ్రహాముతో చేయబడిన ఈ నిబంధన యొక్క కేంద్రమైన విషయములను ముందుగా చూసినట్లయితే, తరువాత అబ్రహాముతో చేయబడిన నిబంధన మీద పాత నిబంధన ప్రవక్తలు ఆధారపడిన మార్గములను మనము చూడగలుగుతాము. అబ్రహాము నిబంధనను దేవుడు ప్రత్యేకమైన జనమును ఎన్నుకునిన నిబంధన అని మనం క్రోడీకరించవచ్చు. దేవుని ప్రత్యేక జనముగా ఇజ్రాయేలు సిద్ధపరచబడుట దేవుని నుండి రెండు ప్రధానమైన ఆశీర్వాదములను కలిగి ఉంది. దేవుడు అబ్రహాముకు అనేక మంది వారసులను మరియు ప్రత్యేకమైన భూమిని వాగ్దానము చేశాడు. ఆదికాండం 15 మరియు 17 అధ్యాయములలో దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన పెక్కుమంది వారసులగుటకు మరియు భూమిలోని భాగమును పొందుకొనుటకు ఇజ్రాయేలుకు మార్గమును చూపించింది. ఇప్పుడు ఈ అభివృద్ధి మరియు భూభాగ స్వాధీనము దేవుని రాజ్యమును భూమి ఎందంతటా విస్తరింపజేయుటకు ఆరంభ బిందువుగా ఉంది. ఈ సమయము నుండి కూడా అబ్రహాము వారసులు మరియు వారు నివసించిన భూభాగము బైబిల్ చరిత్రలో కేంద్రస్థానమును పొందుకున్నాయి. అబ్రహాముకు అనేక మంది వారసులు మరియు ప్రత్యేక భూమి వాగ్దానము చేయబడినవి అని మనము చూశాము. కాబట్టి ఇప్పుడు మనము ఈ ప్రశ్నను అడగాలి. అబ్రహాముతో చేయబడిన ఈ నిబంధన మీద పాత నిబంధన ప్రవక్తలు ఎలా ఆధారపడ్డారు? ఈ నిబంధనను గూర్చి వారేమి నమ్మారు? పాత నిబంధన ప్రవక్తలు దేవునికి మరియు అబ్రహాముకు మధ్య చేయబడిన నిబంధన సూత్రముల మీద పదే పదే ఆధారపడ్డారు. ఈ నిబంధన యొక్క స్థిరమైన ప్రాముఖ్యతను ప్రవక్తలందరూ ఊహించారు. అనేక మంది వారసులు మరియు భూభాగమును గూర్చిన వాగ్దానమును గూర్చి వారు తరచుగా మాట్లాడారు. ఉదాహరణకు యెషయా గ్రంథము 41:8 ప్రవక్త అయిన యెషయా ఇజ్రాయేలు రాజ్యమును ఈ విధముగా ప్రస్తావించాడు. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, యెషయా దృష్టిలో ఇజ్రాయేలు రాజ్యము తన కాలములో కూడా అబ్రహాము నిబంధనకు నిజమైన వారసత్వము కలిగి ఉంది. అదేవిధముగా హోషేయా కూడా అబ్రహాముతో చేయబడిన నిబంధనను గూర్చి మాట్లాడతాడు. చరతరువాత 1:10 అతడు ఇలా సెలవిచ్చాడు. ఇజ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. అబ్రహాము నిబంధన మీద ప్రవక్తలు అమితముగా ఆధారపడ్డారు అని ఇటువంటి ఉల్లేఖనములు సూచిస్తున్నాయి. దేవుడు తన ప్రజలకు భూభాగమును ఇస్తున్నాడు లేదా తమ సంఖ్యను అభివృద్ధి చేస్తున్నాడని వారు మాట్లాడిన ప్రతిసారి దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను వారు జ్ఞాపకము చేసుకున్నారు. పాత నిబంధన ప్రవచన గ్రంథములలో అబ్రహాము పేరు కేవలం 7 సార్లు మాత్రమే ప్రస్తావించబడింది. కానీ అబ్రహాము నిబంధనను గూర్చిన వేదాంతము మాత్రం వారి పరిచర్యలలో సర్వత్రా వ్యాపించింది. అబ్రహాము నిబంధన ఇజ్రాయేలు రాజ్యముతో చేయబడిన మొదటి నిబంధన. కానీ దాని తరువాత 2వ నిబంధన కూడా ఉంది. అది మోషేతో చేయబడిన నిబంధన. మన కాలములో మోషే నిబంధనను ఎల్లప్పుడూ భావార్థకముగా చూడరు. కానీ సత్యమునకు మించినది ఏదీ లేదు. మానవాళి యొక్క భావార్థకమైన విమోచనలో మోషే నిబంధన కీలకమైన పాత్ర పోషిస్తుంది. మరోసారి మోషే నిబంధనలోని ముఖ్యమైన విషయాలను మనము చూడాలి. అటు తరువాత పాత నిబంధన ప్రవక్తలు ఈ నిబంధన మీద ఎలా ఆధారపడ్డారో చూడాలి. మోషేతో చేయబడిన నిబంధన దేవుని ధర్మశాస్త్రము మీద దృష్టి పెడుతుంది. దేవుని ధర్మశాస్త్రము ఇజ్రాయేలులో నిబంధన జీవితమును నియంత్రించే నియమ నిబంధనలను అందించింది. ఈ నిబంధన నిర్గమకాండము 19-24 అధ్యాయములలో స్పష్టముగా కనిపిస్తుంది. అక్కడ నిబంధన పుస్తకము మరియు 10 ఆజ్ఞలతో నిబంధన ఆరంభమవుతుంది. లేవియ కాండములో ఆరాధన సూత్రములలో కూడా ఇది కనిపిస్తుంది. మోషే మరణ సమయము సమీపించుచున్నప్పుడు ఇజ్రాయేల్ యొక్క నిబంధన పునరుద్ధరణను ద్వితీయోపదేశకాండము నమోదు చేస్తుంది. సరళముగా చెప్పాలంటే మోషే నిబంధన నిబంధన జీవితం యొక్క నియమ నిబంధనల మీద అనగా గొప్ప దైవికమైన ప్రభువు నుండి కలుగు ఆశీర్వాదములకు మరియు శాపములకు కారణమగు నియమముల మీద దృష్టి పెడుతుంది. మంచిది, పాత నిబంధన ప్రవక్తలు మోషే నిబంధన మీద ఎలా ఆధారపడ్డారు? పాత నిబంధన ప్రవక్తలు మోషేకు మరియు అతని ధర్మశాస్త్రమునకు తీవ్రముగా రుణపడి ఉన్నారు. ఎందుకంటే అతని ధర్మశాస్త్రము ప్రవక్తలు ఇజ్రాయేలు రాజ్యమును విమర్శించడానికి ప్రధానమైన ప్రమాణాలను అందించింది. మోషే ధర్మశాస్త్రమునకు నమ్మకముగా ఉండాలని ఇజ్రాయేలుకు ఇవ్వబడిన బాధ్యతను వారికి జ్ఞాపకము చేస్తూ ప్రవక్తలు నిబంధనను విచారించారు. తరువాత పాఠములో మనము చూడబోచున్నట్లుగా దేవుని ప్రజలకు ప్రవక్తలు ప్రకటించిన నిర్దిష్టమైన ఆశీర్వాదములు మరియు శాపములు కూడా చాలా వరకు మోషే నిబంధన నుండి వచ్చినవి. మోషే నియమాలు ప్రవక్త యొక్క పరిచర్యలో ప్రాథమిక సాధనములుగా ఉండినవి. ఉదాహరణకు, దేవుని ప్రజలు యెహోవాకు అపనమ్మకస్తులుగా ఉన్నారని యెషయా సూచించాలనుకున్నప్పుడు అతడు మోషే ధర్మశాస్త్రమును అధికారికమైన ప్రామాణికముగా నివేదించాడు. యెషయా గ్రంథము 5:24 అతడు చెప్పినట్లుగా, సైన్యముల కధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. మోషే మరియు అతని ధర్మశాస్త్రమును గుర్చిన ఈ సూచన ప్రవక్తల గ్రంథములలో అనేక మార్లు కనిపిస్తుంది. ఎందుకంటే పాత నిబంధన ప్రవక్తలు దేవుని ప్రతినిధులై ఉన్నారు మరియు వీరు మోషే నిబంధనను ఉల్లంఘించిన విధానములను గూర్చి లెక్క అప్పగించమని ఇజ్రాయేలుకు పిలుపునిచ్చారు. దావీదుతో చేయబడిన నిబంధన ఒక రాజ్యముగా ఇజ్రాయేలుకు ఇవ్వబడిన చివరి పాత నిబంధన నిబంధన అయ్యున్నది. అబ్రహాము నిబంధన వారసులు మరియు భూభాగము మీద దృష్టి పెట్టింది. మోషే నిబంధన దేశములో జీవించుటకు ఇవ్వబడిన నియమాల మీద దృష్టి పెట్టింది. మోషే తరువాత దేవుడు ఇజ్రాయేలు రాజైన దావీదుతో ప్రత్యేక నిబంధన చేశాడు. మరోసారి ఈ నిబంధన యొక్క ముఖ్యమైన విషయములను మరియు ప్రవక్తలు దానిమీద ఎలా ఆధారపడ్డారు అనే విషయమును మనము చూద్దాము. దావీదుతో చేయబడిన నిబంధనలోని ముఖ్యమైన విషయములు ఏమిటి? దావీదు నిబంధన దేవుని ప్రజలను ఒక అఖండమైన సామ్రాజ్యముగా నిర్మించుట మీద దృష్టి పెట్టింది. దావీదు నిబంధన 2 సమూయేలు గ్రంథము 7:89 మరియు 132వ కీర్తనలో కనిపిస్తుంది. దావీదు కుటుంబమును దేవుని ప్రజల మీద శాశ్వత రాజవంశముగా స్థాపించడము ఈ నిబంధనలో ఒక ముఖ్యమైన అంశము అని ఈ వాక్య భాగములు స్పష్టము చేస్తాయి. దావీదు కుటుంబములో ఖచ్చితముగా కష్టములు మరియు వైఫల్యములు ఉన్నాయి, కానీ దేవుడు ఈ కుటుంబమును తన ప్రజల మీద శాశ్వతమైన రాజవంశముగా ఎంచుకున్నాడు. ఒక దినమున దావీదు వారసులు ప్రపంచవ్యాప్తముగా రక్షణ రాజ్యమును స్థాపిస్తారు. ఈ నిబంధన దేవుని ప్రజలకు విజయవంతమైన భవిష్యత్తును మరియు భూమి మీద ఆధిపత్యమును ఇచ్చినదని ప్రత్యేకముగా చెప్పనవసరము లేదు. మరియు నేడు క్రైస్తవులముగా కూడా యేసును మన రాజుగా వెంబడించుచున్నాము, ఎందుకంటే ఆయన దావీదు యొక్క చివరి గొప్ప కుమారుడై ఉన్నాడు. దావీదు యొక్క పరిపూర్ణమైన కుమారుడై ఉన్నాడు. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యముగా ఉంటుంది. ఇప్పుడు మనము మరొక ప్రశ్న అడగాలి. దావీదుతో చేయబడిన ఈ నిబంధన మీద ప్రవక్తలు ఎలా ఆధారపడ్డారు? పాత నిబంధన ప్రవక్తలు ఇజ్రాయేలుకు పరిచర్య చేయుచుండగా దావీదు నిబంధన మీద తరచూ ఆధారపడ్డారు. ప్రవక్తల విషయానికొస్తే చివరికి దావీదు రాజ్యము అద్భుతమైన ప్రపంచవ్యాప్త రాజ్యముగా అవుతుందని దేవుడు వాగ్దానం చేశాడు. వారు దీనిని బలముగా నమ్మారు మరియు ఇది భవిష్యత్తులో ఒక దినమున జరుగుతుందని కూడా చెప్పారు. ఉదాహరణకు, ఆమోసు గ్రంథం 9:11 చెర తరువాత పునరుద్ధరణ దినములను ప్రవక్త ఈ విధముగా వివరించాడు. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి పూర్వపురీతిగా దానిని మరల కట్టుదును. దావీదు నిబంధనను గూర్చి పాత నిబంధన ప్రవక్తలు అనేకమార్లు ఈ విధముగా మాట్లాడారు. అతని నిబంధన వారికి ఎంతో ప్రాముఖ్యమై ఉండినది కాబట్టి వారు దావీదు యొక్క పేరును 34 మార్లు ప్రస్తావించారు. వాస్తవానికి నిబంధన తమ భవిష్యత్తుకు కూడా సంబంధించినదను అవగాహనను పాత నిబంధన ప్రవక్తలు కలిగి ఉన్నారని ప్రస్తావించకపోతే మనం నష్టపోతాము. దేవుడు క్రీస్తు ద్వారా చేసిన క్రొత్త నిబంధన ఇక్కడ నా మనస్సులో ఉంది. ఈ క్రొత్త నిబంధన యొక్క ముఖ్యమైన విషయాలు ఏమిటి? క్రొత్త నిబంధన అను దానిని ఒక్క మాటలో చెప్పవచ్చును: నెరవేర్పు. అబ్రహాము, మోషే మరియు దావీదుతో చేయబడిన మునుపటి నిబంధనలలో దేవుని ప్రజలకు ఇవ్వబడిన వాగ్దానములన్నీ క్రొత్త నిబంధన కాలములో నెరవేర్చబడవలసినవిగా ఉన్నాయి. దేవుని ప్రజలు అసంఖ్యాకముగా అవుతారు మరియు భూలోకమంతటిని తమ స్వాస్థ్యముగా స్వాధీనపరుచుకుంటారు. మోషే ధర్మశాస్త్రము హృదయము మీద వ్రాయబడుతుంది మరియు హృదయపూర్వకముగా అనుసరించబడుతుంది. దావీదు కుమారుడు, దావీదు యొక్క గొప్ప కుమారుడు, సింహాసనము మీద శాశ్వతముగా పాలిస్తాడు. ప్రవక్తలు ఈ క్రొత్త నిబంధన ద్వారా ఎలా ప్రభావితము చేయబడ్డారు? పాత నిబంధన ప్రవక్తలు ఈ గొప్ప నిబంధన దినము కొరకు వేచిచూశారు. ఉదాహరణకు యిర్మీయా గ్రంథము 31:31 యిర్మీయా క్రొత్త నిబంధనను గూర్చి ఇలా మాట్లాడాడు: ఇదిగో నేను ఇజ్రాయేలు వారితోనూ యూదావారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. ఇజ్రాయేలు చెరతరువాత దినములలో దేవుడు నాటకీయమైన విధానములలో తన నిబంధనను పునరుద్ధరిస్తాడు. ఎహెజ్కేలు ప్రవక్త కూడా ఈ భవిష్యత్తు నిబంధనను గూర్చి మాట్లాడాడు. ఎహెజ్కేలు గ్రంథము 34:25-26 మనము ఈ మాటలను చదువుతాము: నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును మరియు వారిని దీవెనకరముగా చేయుదును. పాత నిబంధన ప్రవక్తలు గొప్ప చివరికాల నిబంధన వస్తుందను ఆలోచనతో దేవుని ప్రతినిధులుగా పరిచర్య చేశారు. మరియు పాత నిబంధన ప్రవక్తలను గూర్చి మనము నేర్చుకునుచుండగా వారు పదే పదే ఈ క్రొత్త నిబంధన కొరకు నిరీక్షించుచున్నట్లు మనము చూస్తాము. దేవుడు ఇజ్రాయేలుతో స్థిరపరుచుకున్న నిబంధనలు పాత నిబంధన ప్రవక్తలు చేస్తున్న ప్రతి పనిలోనూ వారికి మార్గనిర్దేశం చేశాయి. ఇజ్రాయేలు రాజ్యము కొరకు దేవుడు ఒక విశేషమైన బాధ్యతను కలిగి ఉన్నాడని మరియు అబ్రహాము, మోషే, దావీదు నిబంధనలు ఆ విశేషమైన బాధ్యతలో ఇజ్రాయేలును మార్గనిర్దేశము చేశాయని వారు అర్థము చేసుకున్నారు. కాబట్టి ప్రవక్తలు దేవుని ప్రజలకు పరిచర్య చేసినప్పుడు దేవుడు తన ప్రజలతో చేసిన ఈ ప్రత్యేకమైన నిబంధనల పరిధిలోనే పరిచర్య చేశారు. నిబంధనాజనులు అను ఈ పాఠములో ఇప్పటి వరకు మనము సాధారణంగా సమస్త జనులతో మరియు ప్రత్యేకముగా ఇజ్రాయేలుతో దేవుని నిబంధనా ప్రతినిధులుగా పాత నిబంధన ప్రవక్తలు ఎలా పనిచేశారో చూశాము. ఆదాము మరియు నోవహుతో చేయబడిన సార్వత్రిక నిబంధనలకు భూలోకములోని సమస్త జనులు కట్టుబడి ఉన్నారు. అయితే ఇజ్రాయేలీయులు మరియు వారి దేవుని విశ్వసించిన అన్యజనులు దేవునితో ప్రత్యేకమైన నిబంధనలు కలిగి ఉండిరి. వారు మిగిలిన మానవాళికి భిన్నముగా ఉన్నారు. ఈ సమయములో నిబంధనాజనులను గూర్చిన మరొక కోణమును మనము చూడాలి. పాత నిబంధన ప్రవక్తలు నిబంధన సమాజములో రక్షణను ఎలా అర్థము చేసుకున్నారు? నిబంధనలోని రక్షణను అర్థము చేసుకునుట ఆధునిక క్రైస్తవులకు చాలాసార్లు కష్టముగా ఉంటుంది. ఎందుకంటే ప్రవక్తలు అనుసరించని వ్యత్యాసములను మనము చేస్తాము. పునరుద్ధరణ ప్రభావములో చాలాసార్లు మనము మానవాళిని 2 చిన్న గుంపులుగా విభజిస్తాము: రక్షించబడినవారు మరియు రక్షించబడనివారు, లేదా తిరిగి జన్మించినవారు మరియు జన్మించనివారు. ఇప్పుడు నన్ను తప్పుగా అనుకోకండి, ఆ భిన్నత్వము చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రజలు రక్షించబడతారు లేదా రక్షించబడరు, లేదా తిరిగి జన్మిస్తారు లేదా తిరిగి జన్మించరు. అయితే అదే సమయంలో పాత నిబంధన ప్రవక్తలు ఈ గుంపులను గూర్చి ఆలోచన చేయలేదు. 3 రకముల ప్రజల మధ్య భిన్నత్వము చూపుట ప్రవక్తలు రక్షణను ఎలా అర్థము చేసుకున్నారు అను విషయమును అర్థము చేసుకోవడానికి ఒక ఉత్తమమైన మార్గమై ఉన్నది. మొదటిగా, ఇజ్రాయేలు నిబంధనా సమాజము వెలుపల ఉన్నవారు. రెండవదిగా, దృశ్యమైన ఇజ్రాయేలు నిబంధనా సమాజములో ఉన్నవారు. మరియు మూడవదిగా, అదృశ్యమైన ఇజ్రాయేలు నిబంధన సమాజములో ఉన్నవారు. నిబంధన వెలుపల ఉన్న మొదటి వర్గమును చూద్దాము. వాస్తవానికి ప్రవక్తలు అనుసరించిన స్పష్టమైన వర్గము ఇది. దేవుడు ఇజ్రాయేలుతో చేసిన నిబంధనల వెలుపల ఉన్నవారు వీరు. దేవుడు ఇజ్రాయేలు దేశమును ఎన్నుకొని మోషే, అబ్రాహాము మరియు దావీదు ద్వారా ప్రత్యేకమైన నిబంధనలను ఇచ్చినప్పుడు ఇజ్రాయేలును ఎన్నుకొనుట భూలోకములోని ఇతర రాజ్యములు ఆ ఎన్నుకొనిన ప్రజలలో లేరు అని అర్థమునిచ్చింది. రూతు మరియు ఆహాబు వంటి వారు మినహా అన్యజనులు దేవుని ప్రజలకు వేరుగా ఉన్నారు, కాబట్టి రాజ్యముతో చేయబడిన ఈ ప్రత్యేకమైన నిబంధనలకు వెలుపల ఉన్నారు. మనము చూసినట్లుగా అన్యజనులు ఆదాము మరియు నోవహుతో చేసిన సార్వత్రిక నిబంధనలకు కట్టుబడి ఉన్నారు. ఆ నిబంధనలలోని తీర్పు మరియు విమోచన యొక్క ప్రాథమిక నిర్మాణములు రాజ్యములన్నిటికీ వర్తిస్తాయి. అయితే అదే సమయంలో పాత నిబంధన కాలములో నిబంధన సమాజము వెలుపల ఉన్నవారు లేదా దేవునితో ఇజ్రాయేల్ యొక్క ప్రత్యేకమైన నిబంధన వెలుపల ఉన్నవారు రక్షణ పొందే అవకాశమును కోల్పోయారు. వారి పాపము వారిని ఈ లోకములో నిరీక్షణ లేని వారిగా చేసింది. ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో పౌలు అన్యజనులను గురించి ఇలా మాట్లాడాడు. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 2:11-12 అతడు ఇలా సెలవిచ్చాడు. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులయ్యుండి ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునయ్యుండి క్రీస్తుకు దూరస్థులయ్యుంటిరని మీరు జ్ఞాపకము చేసుకునుడి. పాత నిబంధన కాలములో అన్యజనుల యొక్క పరిస్థితి ఇది. వారు నిబంధన వెలుపల ఉన్నారు మరియు అరుదైన మినహాయింపుతో ఇజ్రాయేలు నిబంధనల ద్వారా వచ్చిన రక్షణ అవకాశమునకు దూరముగా ఉన్నారు. అన్యజనులను నిబంధన వెలుపల ఉన్నవారిగా అర్థము చేసుకునుటకు చాలామంది క్రైస్తవులు అంతగా ఇబ్బంది పడరుగాని ప్రవక్తల దృక్కోణములోని 2వ వర్గపు ప్రజలను చూచినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురుగుట నేను కనుగొన్నాను. వారు దృశ్యమైన ఇజ్రాయేలు సమాజములో ఉన్నవారు. దృశ్యమైన నిబంధన సమాజమును గూర్చి మనము మాట్లాడేటప్పుడు ఇజ్రాయేలు రాజ్యములో భాగముగా ఉన్న పాత నిబంధన కాలపు ప్రజలను గూర్చి ఆలోచిస్తాము. ఈ వర్గములో నిజమైన విశ్వాసులైన వారు మరియు నిజమైన విశ్వాసులు కానివారు ఇరువురూ ఉన్నారు. తిరిగి పాత ప్రొటెస్టెంట్ వేదాంత శాస్త్రంలోనికి వెళ్ళుట ఈ నిబంధన వర్గమును పరిచయం చేయుటకు బహుశా ఉత్తమమైన మార్గమయ్యున్నది. పాత ప్రొటెస్టెంట్లు ప్రవక్తలు ఉపయోగించిన వాటికి భిన్నమైన పదాలు ఉపయోగించినప్పటికీ పాత ప్రొటెస్టెంట్ వేదాంత పండితులు ఇజ్రాయేలు నిబంధన సమాజమును గూర్చి ప్రవక్తలు అర్థము చేసుకున్న వాటికి సమాంతరముగా సంఘమును గూర్చి వివరించారు. ఇక్కడ నా మనస్సులో దృశ్యమైన సంఘము అను సాంప్రదాయబద్ధమైన పేరు ఉంది. దురదృష్టవశాత్తు ఈ పేరు నేడు అంత వాడుకలో లేదు. కాబట్టి ఈ పదము ఎడల పాత ప్రొటెస్టెంట్లు కలిగి ఉన్న అర్థం ఏమిటో మనము చూడాలి. వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ 25:1 దృశ్యమైన సంఘమును గూర్చి ఈ విధముగా వివరించబడింది. ప్రపంచములో నిజమైన మతమును గూర్చి ప్రకటించేవారు మరియు వారి బిడ్డలు దృశ్యమైన సంఘములో ఉంటారు. మరియు దృశ్యమైన సంఘము అనగా ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యము, దేవుని ఇల్లు మరియు కుటుంబము. వీటికి మినహా రక్షణలో ప్రవేశించే అవకాశము లేదు. దృశ్యమైన సంఘమును గూర్చిన ఈ వివరణ దృశ్యమైన నిబంధన సమాజము యొక్క 2 లక్షణముల విషయములో మనలను హెచ్చరిస్తుంది. మొదటిగా, దృశ్యమైన సంఘములో కేవలము నిజమైన విశ్వాసులు మాత్రమే ఉండరు. సంఘముకు వచ్చే చాలామంది క్రీస్తును అనుసరిస్తున్నాము అని చెప్పుకుంటారు, కాని ఈ అవిశ్వాసులు క్రైస్తవ విశ్వాసముతో కలిగి ఉన్న అనుబంధము ద్వారా ప్రపంచము నుండి వేరు చేయబడతారు. వారు సంఘములో సభ్యులుగా ఉంటారు, కాని వారు తమ పాపముల నుండి శాశ్వతముగా విమోచించబడలేదు. అంతేకాకుండా దృశ్యమైన సంఘమునకు ఇవ్వబడిన ప్రత్యేకమైన బిరుదులను గమనించుట కూడా ప్రాముఖ్యమయ్యున్నది. ఇది మన చెవులకు వింతగా ఉండొచ్చు, కాని సాంప్రదాయ ప్రొటెస్టెంట్ వేదాంత శాస్త్రము ప్రకారం దృశ్యమైన సంఘము విశ్వాసులు మరియు అవిశ్వాసులతో సహా సంఘము, రాజ్యము, దేవుని గృహము మరియు దేవుని కుటుంబము అని సరిగానే పిలువబడుతుంది. సమకాలీన క్రైస్తవ పదజాలములో నిజముగా తిరిగి జన్మించారు మరియు పరలోకముకు కట్టుబడి ఉన్నారు అని మనము నమ్మిన ప్రజలకు మాత్రమే సాధారణముగా ఈ పదములను కేటాయిస్తాము. అయితే సాంప్రదాయ వేదాంత శాస్త్రం ప్రకారం శాశ్వతంగా విమోచించబడినా విమోచించబడకపోయినా దృశ్యమైన సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని హత్తుకునే సాధారణమైన బిరుదులు ఇవి. పాత నిబంధన ప్రవచన గ్రంథములను మనం చదివినప్పుడు దృశ్యమైన ఇజ్రాయేలు రాజ్యమును గూర్చి కూడా వారు ఇదే విధముగా భావించారని చూడడం అంత కష్టమేమీ కాదు. దృశ్యమైన నిబంధన సమాజం ప్రవచన గ్రంథములలోని అనేక వాక్యభాగములను అర్థము చేసుకున్నటలో మనకు సహాయపడుతుంది. ఉదాహరణకు హోషేయ గ్రంథములోని ఆరంభ అధ్యాయాలు దృశ్యమైన నిబంధన సమాజమును గూర్చి వివరించుటకు ఉపయోగించు పదముల మధ్య వ్యత్యాసమును తెలియజేస్తాయి. 1:3-9 ఉత్తర ఇజ్రాయేలు మీద రాబోవు గొప్ప శాపములను గూర్చి హోషేయా ప్రకటించాడు. అతడు తన ముగ్గురు పిల్లలకు ఘోరమైన శాపములను సూచించు పేర్లు పెట్టడం ద్వారా ఇలా చేశాడు. యెహూ కాలములో జరిగిన నాశనమును జ్ఞాపకము చేసుకుని ఒక బిడ్డకు ఇజ్రాయేలని పేరు పెట్టాడు. ఇజ్రాయేలును నాశనము చేస్తానని దేవుడు చెప్పిన దానికి ఈ బిడ్డ ప్రతీకగా ఉన్నాడు. హోషేయా తన రెండవ బిడ్డకు లోరుహామా అని పేరు పెట్టాడు. ఆమె పేరుకు దేవుని నుండి ప్రేమ నొందనిది అని అర్థము. మరియు ఈ సందర్భములో ప్రేమ అనేది దేవుడు మరియు ఆయన ప్రజల మధ్య ఆశీర్వాదపు సానుకూల నిబంధన సంబంధమును వివరిస్తుంది. దేవుని యొక్క నిబంధన ఆశీర్వాదములు త్వరలోనే రాజ్యము నుండి తీసివేయబడతాయనుటకు ఈ బిడ్డ ప్రతీకగా ఉంది. హోషేయ యొక్క మూడవ బిడ్డ లో అమ్మి అని పిలువబడింది, అనగా నా జనము కాదు అని అర్థము. ఇజ్రాయేలు రాజ్యము నుండి తన నిబంధన ఆశీర్వాదములను ఉపసంహరించుకునుట ద్వారా దేవుడు తన ప్రజలను విడిచిపెడతాడు అనే ముప్పుకు ఈ బిడ్డ ప్రతీకగా ఉంది. అయితే అదే సమయములో చెరా అను దేవుని తీర్పులో పడబోయే ప్రజలకు నిరీక్షణను కూడా హోషేయ ఇచ్చాడు. ఒక దినమున దేశమునకు తిరిగి వెళ్ళుట అనేది జరుగుతుందని ఇజ్రాయేలు రాజ్యమునకు ప్రవక్త హామీ ఇచ్చాడు. ఈ నిరీక్షణను తెలియజేయడానికి తన బిడ్డలకు పెట్టిన పేర్లను మరొకసారి జ్ఞాపకము చేసుకున్నాడు. 1:10 ఇజ్రాయేలు మరలా జరుగుతుందని అతడు చెప్పాడు. కానీ ఈసారి దేవుడు తన ప్రజలకు వ్యతిరేకంగా మరలా పోరాడుతాడని అర్థము కాదు. బదులుగా దేవుడు ఇజ్రాయేల్ యొక్క శత్రువులతో యుద్ధము చేస్తాడు. అంతేకాకుండా దేవుడు చెర తరువాత ఇజ్రాయేలును దేశమునకు తిరిగి రప్పించినప్పుడు ఆయన వారికి రుహామా అని పేరు పెట్టాడు, అనగా 2:1 ప్రకారం నా జనులని అర్థము. ఆ దినమందు నా జనము కాదు అని పిలువబడిన వారు ఇప్పుడు అమ్మి నా జనులు అని పిలువబడ్డారు. దృశ్యమైన నిబంధన సమాజమును గూర్చి భిన్నమైన పదాలలో మాట్లాడాడు అని చూడడం చాలా అవసరం. హోషేయ వీరిని రక్షణ పొంది దానిని కోల్పోయి మరలా పొందుకున్నవారిగా చూచుటలేదని మిగిలిన వాక్యభాగములు స్పష్టము చేస్తాయి. బదులుగా ఇది నిబంధన భాషగా ఉంది. ఈ ప్రత్యేకమైన పేర్లతో దేవుడు తన నిబంధన ఆశీర్వాదములను ఉపసంహరించుకుంటాడు. కానీ ఒక దినమున తన నిబంధనను పునరుద్ధరిస్తాడు మరియు ఇజ్రాయేలు దేవుని ఆశీర్వాదములను తిరిగి పొందుకుంటుంది అని హోషేయ ప్రకటించాడు. మన పదజాలములో నిజమైన విశ్వాసుల కొరకు సాధారణంగా అనేక పదములను మనము కేటాయిస్తాము. వీటిని ప్రవక్తలు దృశ్యమైన ఇజ్రాయేలు నిబంధన సమాజమునకు అనువర్తిస్తారు. ఏర్పరచబడిన లేదా ఎన్నుకొనబడిన వంటి పదములను మనము ఉపయోగించినప్పుడు రక్షణ కొరకు ఏర్పాటు చేయబడినవారు అని అర్థము. అయితే ప్రవక్తలు చాలాసార్లు ఇలా భావించలేదు. బదులుగా విశ్వాసులైనా కాకపోయినా దృశ్యమైన నిబంధన సమాజములో ఉన్న ప్రజలను గూర్చి వివరించుటకు ఏర్పరచబడిన లేదా ఎన్నుకొనబడిన అను పదమును వారు ఉపయోగించారు. ఈ కారణమును బట్టి యెషయా గ్రంథం 14:1 మనము ఈ పదములను చదువుతాము. ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకనూ ఇజ్రాయేలును ఏర్పరచుకొనును నియమించును. ఇజ్రాయేలు మరలా ఏర్పరచుకొనబడినదిగా అవుతుందని యెషయా చెప్పిన విషయం గమనించండి. ఇది మన చెవులకు ఎంత వింతగా వినిపించినప్పటికీ ప్రవక్తల భాషలో దేవుడు ప్రజలను ఎన్నుకుంటాడు, తిరస్కరిస్తాడు మరియు మరలా ఎన్నుకుంటాడు. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకొనుట అనున్నది ప్రవక్తల భాషలో రక్షణ కొరకు ఏర్పరచుకునుట కాదుగాని నిబంధన ఆశీర్వాదముల కొరకు ఏర్పరచుకునుటయ్యై ఉన్నది. ఏర్పరచబడిన వారు ఎవరనగా దృశ్యమైన నిబంధన సమాజములో ఉన్నవారు. మరియు ఆ సమాజములో విశ్వాసులు మరియు అవిశ్వాసులు ఇద్దరూ ఉంటారు. క్రొత్త నిబంధనలో కూడా కొన్నిసార్లు ఏర్పరచుకునుట అను పదము ఈ విధముగా ఉపయోగించబడింది. యోహాను సువార్త 6:70 యేసు ఇలా సెలవిచ్చాడు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. యూదాను మరియు ఇతర అపోస్తులులను ఆశీర్వాదము గల ప్రత్యేకమైన నిబంధన సంబంధములోనికి పిలిచినట్లు యేసు సెలవిచ్చాడు. ఆయన నిత్య రక్షణను గురించి మాట్లాడలేదు. ప్రవక్తలు వ్యవహరించిన 3వ వర్గపు ప్రజలను ఇప్పుడు మనము చూడబోచున్నాము. అదృశ్యమైన నిబంధన సమాజము. మరోసారి సాంప్రదాయ ప్రొటెస్టెంట్ వేదాంత శాస్త్రము ఈ అంశములో మనకు సహాయము చేస్తుంది. దృశ్యమైన సంఘములో అదృశ్యమైన సంఘముగా పిలువబడే ఏర్పాటు చేయబడిన గుంపు ఉంది. వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ 25:1 అదృశ్యమైన సంఘములో శిరస్సు అయిన క్రీస్తు ద్వారా ఇప్పటి వరకు సమకూర్చబడిన, సమకూర్చబడుచున్న, సమకూర్చబడబోవుచున్న, ఏర్పరచబడిన ప్రజలందరి సమాజము ఉన్నది. మరియు అది వధువు సంఘముగాను శరీరముగాను ఆయన సంపూర్ణత్వము అందరిలో నింపబడినదిగాను ఉన్నది. ఈ ఒప్పుకోలు ప్రకటనలో అదృశ్యమైన సంఘము దేవుని దృష్టికోణములో వివరించబడింది. రక్షించు విశ్వాసములోనికి వచ్చిన సంపూర్ణ సంఖ్యగా మరియు దేవుని శాశ్వతమైన ఆశీర్వాదములో నిత్యత్వం గడిపేవారిగా ఇది శాశ్వతమైన దృష్టికోణము నుండి నిర్వచించబడింది. అదృశ్యమైన సంఘమును గూర్చిన ఈ వివరణలో కనీసం 2 ప్రాథమిక ఆలోచనలను మనము చూడగలము. మొదటిగా, అదృశ్యమైన సంఘములో కేవలము నిజమైన విశ్వాసులు మాత్రమే ఉంటారు. ఈ నిజమైన విశ్వాసులు అదృశ్యమైన సంఘములో ఉంటారు, కాని వారు రక్షించు విశ్వాసమును అభ్యసించారు. కాబట్టి వారు అదృశ్యమైన సంఘము అను చిన్న సమాజములోనికి ప్రవేశిస్తారు. 2, అదృశ్యమైన సంఘములో రక్షణావిధి భద్రము చేయబడిందని మనము చూస్తాము. ఈ ప్రజలకు క్రీస్తు పరిచర్య ఎడల మనస్సు ఉంది గనుక వారి రక్షణ వారిని అంతము వరకు సురక్షితముగా ఉంచుతుంది. ఇజ్రాయేలు రాజ్యములోని ఈ దృశ్య మరియు అదృశ్యమైన నిబంధనా సమాజముల మధ్య ఈ విధమైన విభిన్నత్వమును అపోస్తలుడైన పౌలు కూడా సూచించాడు. రోమీయులకు వ్రాసిన పత్రిక 9:6-7 అతను ఈ మాటలు చెప్పాడు. ఇజ్రాయేలు సంబంధులందరూ ఇజ్రాయేలీయులు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరునూ పిల్లలు కారు. పౌలు ఆలోచన ఈ విధముగా ఉంది. అబ్రహాము యొక్క శారీరక సంతానముగా ఉండుట ద్వారా అబ్రహాము మిమ్ములను ఇజ్రాయేలు రాజ్యములోనికి తీసుకురావచ్చు, కాని రక్షణ పొందడానికి అది సరిపోదు. నిజమైన అబ్రహాము సంతానమునకు అబ్రహాము వలెనే రక్షించు విశ్వాసము ఉండాలి. ఈ కారణము చేత ఇజ్రాయేలు లోపల మరొక ఇజ్రాయేలును గుర్చి మాట్లాడవచ్చు. దృశ్యమైన దేవుని ప్రజల సమాజములో విమోచించబడిన ప్రజలు మరియు అదృశ్యమైన సమాజము. పాత నిబంధన ప్రవక్తల యొక్క ఆలోచనకు అదృశ్యమైన సంఘమును గూర్చిన ఈ ఆలోచన సమాంతరముగా ఉంది. వారు ఇజ్రాయేలు సమాజము వైపు చూచి అదృశ్యమైన నిబంధనా సమాజము ఉందని నమ్మారు. ఇజ్రాయేలు రాజ్యములో కొందరు ఎల్లప్పుడూ నమ్మకముగా ఉన్నారు. వారు రక్షించి విశ్వాసమును అభ్యసించారు గనుక నమ్మకమైన శేషప్రజలుగా ఉన్నారు. రాజ్యమంతయు దేవుని యొక్క భయంకరమైన తీర్పును అనుభవించుచున్నప్పటికీ వారి యొక్క నిత్యగమ్యము భద్రపరచబడింది. దృశ్యమైన సమాజములో విమోచించబడిన వ్యక్తుల యొక్క వ్యత్యాసము ప్రవక్తల గ్రంథములలోని అనేక భాగములలో స్పష్టము చేయబడింది. దృశ్యమైన నిబంధనా సమాజము ఉన్న ఇజ్రాయేలీయులకు నిజమైన పశ్చాత్తాపము కలిగి తమ గమ్యములను భద్రము చేసుకుని అదృశ్యమైన సంఘములో ఉన్న నిజమైన విశ్వాసులకు మధ్య ప్రవక్తలు పదే పదే వ్యత్యాసము చూపించారు. ఉదాహరణకు, యిర్మీయా గ్రంథం 4:4 దృశ్యమైన యూదారాజ్యమును ఉద్దేశించి యిర్మీయా మాట్లాడిన మాటలను మనము చదువుతాము. అవిధేయులయుండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడునూ ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండునట్లు యూదావారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడియుండుడి. యిర్మీయా యూదారాజ్యమునకు పరిచర్య చేసినప్పుడు ఇజ్రాయేలు పురుషులందరికీ సున్నతి చేయబడింది. ఈ కారణమును బట్టి వారు మరియు వారి కుటుంబములు దృశ్యమైన నిబంధనా సమాజములో ఉన్నారు. అయితే అదే సమయములో యూదారాజ్యములోని అనేకుల హృదయములు దేవుని ఎదుట సరైనవిగా లేవు అని యిర్మీయాకు తెలుసు. కాబట్టి నిజమైన విశ్వాసము ద్వారా తమ హృదయములు సున్నతి చేసుకుని దేవుని ఉగ్రత నుండి తప్పించుకొనమని యిర్మీయా హెచ్చరించాడు. ప్రవక్త అయిన ఎహెజ్కేలు కూడా ఈ వ్యత్యాసమును ఉదహరించాడు. ఎహెజ్కేలు గ్రంథము 18:31 అతను ఇలా సెలవిచ్చాడు. మీరు జరిగించిన అక్రమక్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇజ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇజ్రాయేలు యొక్క శారీరక పిల్లలైన వారితో ఎహెజ్కేలు మాట్లాడాడు, కాని వారు విమోచించబడి నిత్యజీవము కొరకు కట్టుబడి ఉన్నారు అని కాదు దీని అర్థం. ఈ కారణమును బట్టి హృదయములో లోతైన పశ్చాత్తాపము కొరకు ప్రవక్త వారికి పిలుపునిచ్చాడు. పాత నిబంధన ప్రవక్తల గ్రంథములను మనము చదివినప్పుడెల్లా నిబంధనకు సంబంధించి రక్షణను వారు ఏ విధముగా అర్థము చేసుకున్నారు అనే విషయమును మనం ఎల్లప్పుడూ జ్ఞాపకము చేసుకోవాలి. నిబంధనలో ఉండడము అంటే విమోచించబడుట లేదా శాశ్వతముగా రక్షించబడుట కాదు. పాత నిబంధన ప్రవక్తలు ప్రజలను వర్గీకరించినప్పుడు మొదటి వారు అన్యజనులను, దృశ్యమైన ఇజ్రాయేలు రాజ్యమునకు వెలుపల ఉన్న వారిని గూర్చి ఆలోచన చేశారు. వారు ఇజ్రాయేలు దగ్గరకు వచ్చి ఇజ్రాయేలు దేవునిలో రక్షణను వెదికితే తప్ప ఈ ప్రజలు నశించిన వారిగాను నిరీక్షణ లేనివారిగాను ఉంటారు. దృశ్యమైన ఇజ్రాయేలు రాజ్యము దేవుని దృష్టిలో ప్రత్యేకమైనదని ఇప్పుడు ప్రవక్తలకు తెలుసు. ఇందులో ఇజ్రాయేలు యొక్క శారీరక సంబంధమైన పిల్లలు మరియు ఇజ్రాయేలు మతముతో సమీప సంబంధము ఉన్న అన్యజనులు ఉన్నారు. ఈ దృశ్యమైన నిబంధన సమాజంలో విశ్వాసులు మరియు అవిశ్వాసులు ఉన్నారు. అయినను ఇది అబ్రహాము, మోషే మరియు దావీదుతో చేయబడిన నిబంధనల యొక్క బాధ్యతలను మరియు ఆశీర్వాదములను ఆనందించుటకు ఏర్పాటు చేయబడినది. ఇది ప్రజలు రక్షణను వెదికే ప్రదేశముగా ఉన్నది. అంతేకాకుండా మూడవ వర్గము కూడా ప్రవక్తల ఆలోచనలను అధిగమించింది. ఇజ్రాయేలు రాజ్యములోనే అదృశ్యమైన సమాజము ఉందని ప్రవక్తలకు తెలుసు. ఇది నీతిగా ఉన్న దేవుని యొక్క శ్రేష్టమైన ప్రజల సమాజమయ్యున్నది మరియు నిజముగా విశ్వసించిన విశ్వాసులను కలిగి ఉన్న సమాజమయ్యున్నది. వారు కష్టకాలములను అనుభవించినప్పటికీ, శేష ప్రజలు సంపూర్ణతకు దూరముగా ఉన్నప్పటికీ కూడా వారు అబ్రహాము వలనే యెహోవాను నమ్మారు మరియు కేవలము విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడ్డారు. ప్రవక్తల గ్రంథములను మనము చదివినప్పుడెల్లా ఈ మూడు వ్యత్యాసములను మనస్సులో ఉంచుకోవాలి. నిబంధనల వెలుపల ఉన్నవారు దృశ్యమైన నిబంధన రాజ్యము మరియు అదృశ్యమైన నిబంధన ప్రజలు. ఈ విభేదాలను మనం ఎల్లప్పుడూ మర్చిపోకుండా ఉంటే సందిగ్ధమును నివారించి ప్రవక్తల సందేశములోని గొప్ప అంతర్దృష్టులను పొందుతాము. ఈ పాఠములో మనము నిబంధనాజనులను గూర్చి ప్రవక్తలు అర్థము చేసుకున్న విధానమునకు సంబంధించిన అనేక అంశములను చూశాము. ఆదాము మరియు నోవహు నిబంధనల ద్వారా సకల ప్రజలు ప్రభువుకు కట్టుబడి ఉన్నారని వారు భావించినట్లుగా మనము చూశాము. అయితే అబ్రహాము, మోషే, దావీదు మరియు క్రీస్తులో నూతన నిబంధన అను నిబంధనల ద్వారా ఇజ్రాయేలు దేవునితో ఒక ప్రత్యేకమైన సంబంధమును కలిగి ఉంది. తదుపరి చాలాసార్లు మనము చేయని వ్యత్యాసములను ప్రవక్తలు చేసినట్లు మనము గమనించాము. వారు ప్రపంచములోని మూడు రకముల ప్రజలను గుర్తించారు. నిబంధన వెలుపల ఉన్నవారు, నిబంధనలోని అవిశ్వాసులు మరియు నిబంధనలో ఉన్న నిజమైన విశ్వాసులు. ఈ విభేదాలను మరియు నిబంధన ప్రజలను ప్రవక్తలు అర్థము చేసుకున్న విధానమును మనము జ్ఞాపకము చేసుకొనుచుండగా మనము ప్రవచన వాక్కులను అర్థము చేసుకుని వాటిని మన కాలముకు అనువర్తించుకోగలుగుతాము.